विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिचरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधोनिमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रयिपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शंकर पार्वतीभ्यां आञ्जनेयमतिपाटलाननम् आञ्जनेयमतिपाटलाननम् काञ्चनाद्रिकमनीयविग्रहम् काञ्चनाद्रिकमनीयविग्रहम् पारिजाततरुमूलवासिनम् भावयामि पवमाननन्दनम् भावयामि पवमाननन्दनम् ఆంజనేయుడు అంటేనే ఆయన్ని భావిస్తున్నాను, పూజిస్తున్నాను. ఆయన ఎటువంటి వాడు? అతి పాటల అన్నం. పాటలం అంటే ఎరుపు, మామూలు ఎరుపు కాదు, అతి పాటలం. బాగా ఎర్రగా ఉంటుంది ఆ మూతి అనమాట. కాంచనాద్రికమనీయ విగ్రహం, బంగారు కొండలో ఉంటాడు ఆయన శరీరం. మేరు పర్వతంలో ఉంటుంది బంగారు వన్నెలో. పారిజాత తరుమూల వాసన, ఎప్పటికి కూడా బదరీ దగ్గర గంధమాదనం అని ఒక పర్వతం ఉంది, బదరీకి కొద్దిగా ముందుంటుంది అనమాట అది. అవన్నీ గంధమాదన పర్వత శ్రేణులు. ఆ గంధమాదన పర్వతం మీద పారిజాత వృక్షాలు, అరటి తోట ఉంటాయి, అక్కడుంటాడు ఆయన. అటువంటి వాణ్ణి వాయుపుత్రుణ్ణి ధ్యానిస్తున్నాను అని ధ్యానించి మరీ వెళ్ళు కైలాసానికి వెళ్ళి శివలింగం, దివ్యలింగం పట్టుకురా. అక్కడి నుంచి తెచ్చే లింగం చాలా గొప్పదవుతుంది కనుక శివుడు స్వయంగా ఇస్తాడు కనుక అనగానే ఈయన మహావేగంతో వెళ్ళిపోయాడు. వాయువేగ మనోవేగాలని తిరస్కరిస్తూ వెళ్ళాడు. తిరస్కారి త్వరాహంకృతిని, పవమానమానస తిరస్కారి త్వరాహంకృతిని అంటాడు అలసాని పెద్దన. పవమానుడు అంటే వాయువు, మనస్సు కంటే వాయువు కంటే వేగంగా వెళ్ళేవాడిని ఏమంటారు? పవమాన మానస్కారి త్వరాహంకృతిని అనమాట. అంత వేగంగా వెళ్ళాడు. సమయానికి శివుడు ధ్యానంలో ఉన్నాడు. ధ్యానంలో ఉన్నవాడిని పలకరించకూడదుగా మరి, అందుకని అలా నిలబడ్డాట. క్షణకాలం అయ్యాక శివుడు కళ్ళు విప్పి ఏం కావాలంటే, రాముడు నీ లింగ ప్రతిష్ఠ చేయాలన్నాడు, లింగమెమ్మను గారు ఇచ్చాడు ఆయన. ఆ లింగం పుచ్చుకొచ్చే సమయానికి ఇక్కడ ప్రతిష్ఠకు ముహూర్తం అయిపోయింది. ఎలా? అందుకని సీతాదేవి ఏం చేసింది, ఈలోపు కాలక్షేపం చేద్దాం, అనవసరంగా పాడి చేయడం కాలం ఎందుకు అనుకుని శివలింగాన్ని ఇసుకతోటి అలా టిక్ టిక్ అని చక్కగా నొక్కి తయారు చేసింది. ముహూర్తం వచ్చేసిందిగా. వెంటనే నారదుడు, కైలాసం నుంచి లింగం రావడం కష్టం, దీనికే ప్రాణప్రతిష్ఠ చేసి ప్రతిష్ఠ చేసేద్దామన్నాడు. ఆ సైకత లింగం కాస్త ప్రతిష్ట అయిపోయింది. అప్పుడు వచ్చాడు పాపం ఆంజనేయుడు. అయ్యో, నేను లింగం తెచ్చానండి, ఇప్పటికే ప్రతిష్ఠ అయిపోయిందా? ఈ లింగం తీసి మళ్ళీ ప్రతిష్ఠిద్దాం అని ఆ లింగాన్ని ఎంత ప్రయత్నించి కదిపినా ఆ ఇసుకతో చేసిన లింగం మామూలుగా అయితే టక్కన కొట్టుకుపోవాలి సముద్ర తీరంలో, కానీ కొట్టుకుపోకుండా బలంగా బిగుసుకుపోయింది అద్భుతంగా. అప్పుడు ఆకాశవాణి రూపంతో అన్నాడు ఈశ్వరుడు, నాయన సీతామాత చేతి మీదుగా ప్రతిష్ఠింపబడిన లింగమే నాకు ఇష్టం. ఆవిడ పేరు మీద రామేశ్వరలింగం, రామ ఆకారాంత స్త్రీలింగం అంటే సీత స్త్రీ అన్నమాట. రామ ఈశ్వర రామేశ్వర, అందరూ రామేశ్వరం అంటే రాముడి చేత అనుకుంటారు కానీ దానికి అది సీత చేత ప్రతిష్ఠింపబడింది, అది మనకి తెలియదేమోనని సీతేశ్వర లింగం అని కూడా అంటారు. ఈ కథ మనకి స్కాంద పురాణంలో ఉంటుంది. అందుకే పురాణంలో ఈ జ్యోతిర్లింగాల గురించి చెప్పేటప్పుడు ఒక్క శివపురాణం చదివితే ఉపయోగంలా, శివపురాణం, లింగపురాణం, స్కాంద పురాణంలోని జ్యోతిర్లింగాల మహిమ, అందులో ప్రత్యేకంగా సేతుఖండం అని ఒక ఖండం ఉంది. స్కాంద పురాణంలో రేవాఖండం, సేతుఖండం, కాశీఖండం, అవంతిఖండం అంటే ఈ ఉజ్జయిని మహిమ ప్రత్యేకంగా అవంతిఖండం అనే పేరుతో రాశాడు. అలాగే ఉత్కళఖండం అని ఉంటుంది, మనకి పూరి జగన్నాథస్వామి వారి యొక్క మహిమంతా అందులో ఉంటుందన్నమాట. ఇవన్నీ ఖండాలు ఉన్నాయి అందులో, అందులో చెప్పారు చివరికి అది సీత చేత ప్రతిష్ఠింపబడింది అని. ఈ విధంగా ఆ లింగం అక్కడ ఉండిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి? అందుకని పక్కనే ఈ రెండో లింగం పెట్టారు, కైలాసం నుంచి వచ్చిన లింగం కూడా. అందుకే రామేశ్వరంలో రెండు లింగాలు ఉంటాయో చూడండి, అక్కడ ఆ రెండవ లింగమే స్ఫటికం. అందుకే ఉదయం పూట ఆ స్ఫటిక లింగాన్ని చూపిస్తారు, అప్పుడు వెనకాతల లింగానికి తెరేస్తారు, పూజంతా స్ఫటికానికి జరుగుతుంది, ఆ తర్వాత అసలు సీతాదేవి ప్రతిష్ఠించిన లింగం చూపిస్తారు. ఆ లింగం ఈ లింగం, స్ఫటికం యొక్క లక్షణం ఏమిటంటే అందులో ఏది ఉంటే అదే కనపడుతుంది, మనం ఉంటే మన రూపం కనపడుతుంది. నీవు ఎలా పూజిస్తే ఆ పూజకి తగిన ఫలితం పొందుతావనేమో స్ఫటికం చెబుతోంది. అమ్మవారి చేతితోటి రాముడు పక్క నుండి ప్రతిష్ఠించాడు కనుక అమ్మ విగ్రహం తయారు చేసింది లింగాన్ని, రాముడు ప్రతిష్ఠించాడు, ఆ లింగాన్ని రామేశ్వర లింగం. మొత్తం మీద రామస్య రామయోహో ఇద్దరిది కూడా మొత్తం మీద చేతులు పడ్డాయి. ఆ విధంగా రామేశ్వర లింగం అక్కడ ప్రతిష్ఠింపబడింది. ఆ లింగం నుంచి ఈశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏం వరం కావాలో కోరుకోమంటే స్వామిన్ శంభో మహాదేవ సర్వదా భక్త వత్సల పాహి మాం శరణాపన్నం త్వద్భక్తం దీన మానసం. ఓ స్వామి శంభు, నీ భక్తుణ్ణి దీనుణ్ణి అడుగుతున్నాను, తెలుసో తెలియకో లోకశ్రేయస్సు కోసం రావణుణ్ణి వధించాను, మహాపాపాత్ముణ్ణి చంపటం వల్ల వచ్చిన బ్రహ్మహత్య మహాపాపం నీ లింగ ప్రతిష్టతో నాకు తొలగించి నా వంశాన్ని రక్షించు అనగానే తథాస్తు అన్నాడు ఆయన. అక్కడితో కాకుండా పరోపకారం కోసం దీనిని జ్యోతిర్లింగం చెయ్యన్నాడు ఆయన. ఏమని? పరేషాముపకారార్థం యది తుష్టోసి శంకర త్వయాస్థేయమిహ స్వామిన్ లోకానాం పవనాయచ. పరోపకారం కోసం ఈ లింగములో నీ జ్యోతిస్సుని నీ వెలుగుని నింపి దీన్ని కూడా జ్యోతిర్లింగం చేసి కలియుగాంత వరకు ఇక్కడుండు అనగానే తథాస్తు. ఈ లింగం ఏడవ జ్యోతిర్లింగంగా ప్రసిద్ధికెక్కుతుంది, నీ పేరు మీదుగా రామేశ్వర లింగం అవుతుంది, సీతాప్రతిష్ట వల్ల నీ వల్ల కూడా ఇది రామేశ్వర లింగంగా కలియుగాంతం వరకు ఈ సేతు ప్రాంగణంలో ఉంటుంది. దీనిని దర్శించిన వారు, ముట్టుకున్నవారు, దూరం చూసిన వారు కూడా హత్యాపాపాల నుంచి విముక్తి పొందుతారు. తెలుసో తెలియకో మనం ప్రాణిహింస చేస్తున్నాం కదా, ప్రాణిహింస చెయ్యలేదు అనవాళ్ళు ఎవరిని చెయ్యొత్తండి? మేము శుద్ధ శాకాహారులం, మా జీవితంలో ఎప్పుడూ ఒక్కసారి కూడా మాంసం తినలేదు అన్నవాళ్ళు ఎవరిని ఒకసారి చేయొత్తండి? బ్రహ్మాండం అండి. అలాగే నేను అనుకునేవాడిని. ఈ మధ్యన ఒక ఆవిడ వంకాయ కూర వండుకుంది, అందులో తెల్లని పురుగు వచ్చింది, ఆ పురుగు తెలియక తినేసింది ఆవిడ. కాబట్టి మనకి తెలియకుండానే వంకాయ కూర శాకాహారం అనుకుంటే ఈయన 10 పురుగులు తిన్నాడు ఓ రోజు నా కళ్ళ ముందు అని చేత చెప్పలేము. అలాగే అదేనే కదా, ఏ కూరలో ఏ పురుగు ఉందో, మంచి బత్సలాకు పులుసు చేసి తిన్నారు, తీరా చూస్తుంటే ఆకు పురుగు చచ్చిపోయింది. ఆకు పురుగులు ఉంటే సన్నగా అచ్చమ బత్సల రాకు రంగులో ఉంటాయి, తెలియవు. అలాగే కాలినడుకొని పెడుతూ ఉంటే కాలి కింద పడి చచ్చిపోతాం, వంట చేస్తుంటే కొన్ని చచ్చిపోతాయి, బియ్యంలో కూడా ఇంత సన్నగా తెల్ల పురుగులు ఉంటాయి, ఎంత వెతికినా కనపడవు, ఎంత కళ్ళదోడు పెట్టుకున్నా, గుడ్లగోపు పెట్టుకున్నా కనపడదు. కాబట్టి శుద్ధ శాకాహారం అనుకుందామా అంటే మన వల్ల కాదు అన్నారు. అందుకే భారతంలో అరణ్య పర్వంలో చెప్పారు, సలిలములుర్వి ఆకాశము సర్వము జంతుమయము కావునన్ కలుగు నవశ్యమున్ సకల కర్మములందున హింస హింసకున్ తొలగిన జీవయాత్ర కడు దుర్ఘటమైనటులుండు ఎంతయున్ తలపర తారు హింస చేయమని తలంతురు కొందరిమ్మహిన్. మన కోసం చెప్పాడన్నమాట. నీళ్లలో జంతువులున్నాయి, ఆకాశంలో జంతువులున్నాయి, నేల మీద జంతువులున్నాయి, గాలిలో జంతువులు ఉన్నాయి. జంతువులు లేకుండా ఈ సృష్టిలో ఏ ప్రాంతం ఉండదు. కాబట్టి మనం ఏ పని చేసినా కలుగున అవశ్యమున్ సకల కర్మములందున హింస, అన్ని పనుల్లో హింస ఉంటూనే ఉంటుంది. మంచినీళ్ళలో బ్యాక్టీరియా ఉందండి, మనకి తెలియకుండా రోజు సూక్ష్మక్రిములు తాగేస్తున్నాం. అన్నం కొంచెం వాసన వచ్చిందంటే అందులో రకరకాల క్రిములు చేరతాయి. కాబట్టి హింసకును తొలగిన జీవయాత్ర కడు దుర్ఘటమైనటులుండు. హింస లేకపోతే నీ జీవితం గడవదు. నువ్వు నడిచినా, తిరుగుతున్నా, తింటున్నా, ఊపిరి పీల్చుకున్నా, కుంభకరుణుల అని గుర్రు పెట్టినా లోపల కల పెడుతూనే ఉంటాయి జీవులు మనకి తెలియకుండా. నోరు ఆవులించి నిద్రపోతున్నప్పుడు అందులోకి ఏం పురుగులు వెళ్ళాయో నీకేం తెలుసు? అలా పెట్టుకుని నోరు ఆవలించావు. కుంభకరుణుడి నోట్లోకి ఏనుగు వెళ్ళినట్టుగా నీ నోట్లోకి ఏనుగులు లాంటి దోమలు వెళ్ళడంలా. కాబట్టి మనకి తెలియకుండానే సకల కర్మములలో హింస జరిగి తీరుతూనే ఉంటుంది. హింస లేకపోతే నీవు బ్రతకలేవు. అది తెలియక హింస చేయమని తారుతలంతురు కొందరి మహిన్, మేము హింస చేయలేదు అనుకుంటున్నారు అన్నాడు. అందుకే నేను అహింసావాదిని అయినా హింస చేయలేదని చెప్పడానికి లేకుండా ఉంది నా బతుక్కే. అందుకే నేను చెప్పారు కింద, నాయన హింస చేయని వాడు లేడి జగమున. మహాభారతం చెప్పింది హింస చెయ్యని వాడు లేడి ఈ లోకంలో. టార్టాయిస్ మస్కిటో కాయిల్ వెలిగించామా లేదా? ఇంట్లో పడుకోవడానికి ఆల్అవుట్ వెలిగించామా లేదా? ఆల్అవుట్. కాబట్టి ఏదో రకంగా హింస తప్పదు. కాబట్టి ఇంతకీ ఏమిటంటే తనంత తాను జంతువుని చంపకుండా ఉండడమే అహింస. తెలుసో తెలియక ఇప్పుడు మనం చేస్తున్న ఈ అహింసలో హింస ఉంది కదా, ఆ హింసా పాపం తొలగడానికి ఇక్కడికి వెళ్ళాలి. అది అసలు రహస్యం. రామేశ్వరం వెళ్ళి ఆ స్వామిని చూచి హరహర మహాదేవ జంభో రామేశ్వరాయ నమః అనండి. అప్పటి వరకు మీరు చేసిన ఆ హింసా పాపాలు పోతాయి. ఎటో చెడిపోయినా కావాలంటే నరమాంసం తినకండి. మొత్తం మీద ఏదో రకంగా హింస జరుగుతున్నది, ఆ హింసా పాపం అంతా స్వామి అనుగ్రహంతో తొలగుతుంది. అహింస పరమోధర్మ అని లోకంలో చాటుతున్నాడు ఆయన. జీవహింస వల్ల వచ్చే దోషాలను తొలగిస్తూ రక్షిస్తున్నాడు. ఇది కాకుండా జీవితంలో ఎప్పుడైనా భార్యాభర్తలకి వియోగం లేకుండా ఉంటుందా అని ఒకప్పుడు కొంతమంది పార్వతీదేవిని అడిగారు. మానవ లోకంలో భార్యాభర్తలకి వియోగం లేకుండా ఉండదు. ఎంత ఐకవత్యంతో బతుకుతాం అనుకున్నా పోయే కాలం వచ్చాక ఎప్పుడు ఎవరు ఎలా పెడతారో తెలియదుగా. ఇప్పుడు నేను మా ఆయన కలిసే ఉండాలి, ఇద్దరం కలిసి తిరగాలి, కలిసి వెళ్ళిపోవాలని కోరిక అందరికీ ఉంటుంది, ప్రతి వ్యక్తికి. అంటే నేను చెప్పేది మంచి భార్యాభర్తలకి అండి. దిక్మాలవాడు పోతే బాగుందిరా అనుకున్న వాడి సంగతి నేను చెప్పట్లేదు. భార్యాభర్తలు ఎక్కువగా ఐకమత్యంతో సుఖంగా వెళ్ళిపోవాలని పూర్వకాలంలో కోరుకునేవారు. అందుకే అశూన్య శయనము అని ఒక వ్రతం ఉంది. విదియనాడు ఒక 4 నెలల పాటు వరుసగా విదియనాడు అంటే ఆషాఢమాసంతో మొదలుపెట్టి చేసేటటువంటి గొప్ప వ్రతం అది. అలా చేస్తే ఎక్కువ భాగం భార్యాభర్తలకు వియోగం ఉండదు. మరొక వ్రత విధానం ఏమిటంటే రామేశ్వర క్షేత్రానికి వెళ్ళి శివరాత్రికి కానీ, మాస శివరాత్రికి కానీ, అమావాస్యకి కానీ, పర్వదినాల్లో కానీ, లేదా సప్తమీ దినాల్లో కానీ, బుధవారం సప్తమి కలిసి వచ్చిన రోజున కానీ అక్కడ రామేశ్వర దర్శనం చేస్తే కూడా భార్యాభర్తలకి వియోగం ఎక్కువ కాలం ఉండదు. హాయిగా ఇద్దరు ఒకరి తర్వాత ఒకరు వెళ్ళిపోతారు, ఎవరు ముందో వెనకో కానీ ఒకరి కోసం ఒకరు శోకిస్తూ వైధవ్యంతో కానీ వైధుర్యంతో కానీ. ధవుడు అంటే భర్త, భర్త పోతే విధవ, విధురుడు అంటే భార్య పోయినవాడు. అంచేత ఇటు విధురత్వం ఉండదు, అటు వైధవ్యము ఉండదు, సుఖంగా జీవిస్తారు. అంత గొప్ప క్షేత్రం ఇంకా అనేక శుభాలు ఇస్తుంది. ఇది రామేశ్వర జ్యోతిర్లింగ ఆవిర్భావ ఘట్టం. ఇక తర్వాతది 8వది, నాగేశం దారుకావనే. దారుకావనంలో నాగేశ్వర జ్యోతిర్లింగం. ఇప్పుడు ఈ దారుకావనం నాగేశ్వర జ్యోతిర్లింగం ద్వారక నుంచి ఇంచుమించుకు ఒక 5-10 కిలోమీటర్ల మధ్యలో ఉంటుంది. ద్వారక వెళ్ళామంటే మనం అక్కడికి వెళ్ళినట్టు ఈ వరకు వెళ్ళాం 2 సార్లు మనం. ప్రత్యేకంగా అక్కడికి వెళ్ళడం కంటే ఇలా ద్వారకలో ఎప్పుడైనా సప్తాహాలు చేసినప్పుడు వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు. అక్కడ పూర్వం దారుక అని ఒక రాక్షసు ఉండేది. దారుకావనం అంటే దేవదారు వృక్షాలు ఎక్కువగా ఉండేవి కనుక దానికి దారుకావనము అని పేరు. వనము అంటే అడవి, దారుకా వృక్షాలు దేవదారు వృక్షాలు అక్కడ బాగా ఎక్కువగా ఉండేవి. ఆ వనంలో దారుక అనే ఒక రాక్షసి చాలా కాలం మకాం పెట్టింది. అది పార్వతీ భక్తురాలు, భవానీదేవిని నిరంతరం భక్తి శ్రద్ధలతో పూజించింది. అందులో మృగశిర నక్షత్రం భవానీదేవికి ప్రీతిపాత్రం. మీకు నేను చెప్పక్కర్లే కొత్తగా. ఎందుకని, మీరు శ్రీశైలంలో మహిమ విన్నారు మొన్న జనవరిలో. అప్పుడు అక్కడ ఏం చెప్పాను, అమ్మవారి కథ పార్వతీ కళ్యాణం చెప్పినప్పుడు మృగశిర నక్షత్రంలో అమ్మవారు పుట్టింది అని. భవానీదేవి పుట్టింది ఇప్పుడు మృగశిర నక్షత్రం. ఆ మృగశిర నక్షత్రంలో పార్వతీదేవిని పూజిస్తే అమ్మవారు చాలా తొందరగా ప్రసన్నురాలి, వరాలు ఇస్తుంది. మృగశిర నక్షత్రంలో పుట్టినటువంటి స్త్రీలు ఉంటారే, వారిని చాలా జాగ్రత్తగా గౌరవించాలట. మనకి ఇళ్లలో అటువంటి వాళ్ళు కూతుళ్ళుగానో కోడళ్ళుగానో వస్తే వాళ్ళని చాలా జాగ్రత్తగా గౌరవిస్తే అటువంటి వారికి సంపదలు వస్తాయి, వాళ్ళని అవమానిస్తే సంపదలు నశిస్తాయి. మృగశిర నక్షత్రంలో పుట్టిన స్త్రీలు సాక్షాత్ అమ్మవారితో స్వరూపంతో చూడాలి. వాళ్ళు ఒక్కొక్కప్పుడు కోపంతో మనని పరీక్షించినా కూడా మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. పిల్లలు కదా అని తొందరపడి వాళ్ళని తిట్టకూడదని శాస్త్రం. ఈ దారుక అమ్మవారిని భవానీ రూపంతో ఉన్న అమ్మవారిని మృగశిర నక్షత్రం నాడు పూజించింది. దాంతో అమ్మవారు రకరకాల వరాలు ఇచ్చిందిట. దారుకాయై దదౌ దేవి తద్వనస్యావలోకనం. పార్వతీదేవి ప్రత్యక్షమై నీకు తొందరలో పెళ్ళవుతుంది, నీ మొగుడు పేరు దారుకుడు, నీ పేరున్నవాడే వస్తాడు, మీ ఇద్దరు కలిసి ఈ వనంలో మకాం ఉండండి, నన్ను పూజిస్తూ ఉండండి, నీకు అంత తేలిగ్గా మరణం లేకుండా వరం ఇస్తున్నాను, సాధ్యమైనంత ప్రజలకు మాత్రం ఏ ఇబ్బంది లేకుండా చూసుకో అని మంచి అనంత బలం ఇచ్చింది. అమ్మవారి అనుగ్రహంతో దారుకుడు అనే రాక్షసుడు ఆవిడికి భర్త అయ్యాడు. ఈ భార్యాభర్తలిద్దరూ ఆ వనంలో అడుగుపెట్టారు. కొద్ది రోజులు అమ్మవారి ఉపాసనా బలంతో శక్తులు వచ్చేవి, సుఖంగానే ఉన్నారు. క్రమంగా చెప్పాక రాక్షస బుద్ధి ఎక్కడికి ఎడుతుందండి? దానివల్ల ఋషుల్ని పీడించడం, యజ్ఞాలను పాడు చేయడం, దేవతల్ని పీడించడం వీళ్ళకి నిత్య కర్తవ్యం అయిపోయిందిట. దాంతో అడవిలో ఉన్న ఋషులు భయపడిపోయి, అడవిలో చాలామంది పూర్వం ఋషులు ఆశ్రమాలు కట్టుకుని తపస్సు చేసేవారు, పూర్వం ఆ వనాల్లో ఉండేవారు. ఆ ఋషులంతా ఈ రాక్షసు వచ్చి ఎప్పుడు ఏ ఋషిని మింగేస్తుందో, ఎప్పుడు ఏ యజ్ఞం ధ్వంసం చేస్తుందో, ఎవడి గుడిసెలు పాడు చేస్తుందో అర్థం కాక వణికిపోయి బాబోయని ఔర్వ మహర్షి దగ్గరికి వెళ్ళారు. ఔర్వుడు అంటే భృగు మహర్షి కొడుకు. భృగు మహర్షికి పులోమ అని ఒక భార్య ఉండేది. ఆ పులోమ అనే భార్య వల్ల పుట్టినవాడు కనుక పౌలోమి అని కూడా అతనికి పేరు, ఔరుడు అంటారు. మీకు ఒక రహస్యం చెప్పాలి ఇక్కడ. పూర్వం భృగు మహర్షి పులోమ అని పేరు కలిగిన ఒక సుందరిని పెళ్లి చేస్తున్నాడు. చాలామంది భార్యలు ఉన్నారు ఆయనకి. ఖ్యాతి అని ఒక భార్య ఉంది, అందులో పులోమ అనే ఒక ఆవిడ ఉంది. ఈ పులోమ పరమ సౌందర్యవతి, గులాబీ రంగులో ఉండేదిట. ఈవిడ గర్భం ధరించింది. ఇంతలో ఒక రోజున అక్కడికి ఒక రాక్షసుడు వచ్చాడు. వాడు భయంకరుడు, బాడవుడు. వాడు వచ్చి ఈ ఆశ్రమంలో ఉన్న భృగు మహర్షి తపస్సుకు వెళ్ళినప్పుడు గర్భం ధరించి ఉన్న ఈవిడిని చూచాడు. ఎవరు నువ్వు, ఒక్కదానివే ఉన్నావా, మీ ఆయన ఉన్నాడా అంటే ఆవిడ మాట్లాడలేదు. గబుక్కుని ఆశ్రమంలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. వెంటనే ఆయన అక్కడున్న అగ్నిహోత్రుడిని పిలిచి, ఆ రాక్షసుడు, ఏ అగ్నిహోత్ర, నువ్వు నిజం తప్ప అబద్ధమాడవు, ఈవిడెవరు అన్నట్ట. అగ్నిహోత్రుడు నిజం చెప్పాలి కదా మరి. అందులో ఆ రాక్షసుడు కూడా చాలా శక్తివంతుడు. అందుకని ఏం చెప్పమంటావయ్యో, ఉన్న నిజం చెప్పకపోతే ఒక బాధ, చెబితే ఒక బాధ, అయినా సత్యం పలకాలి. అందువల్ల చెబుతున్నాను, భృగు మహర్షి శ్రీవత్స గోత్రానికి ఆర్జుడు, లాంఛనం నుంచి పుట్టాడు. ఆయన భార్య, ఈవిడ పేరు పులోమ, ఈవిడ ఇప్పుడు గర్భం ధరించి ఉంది. భర్త భృగు మహర్షి తపస్సుకు వెళ్ళాడు, ఆయన రావడానికి ఇంకా కొంతకాలం పడుతుంది, భర్త వచ్చేదాకా పురుడు పోసుకోను అని ఈవిడ శపథం చేసి ఇప్పటికి 10 ఏళ్ళుగా కడుపులో గర్భాన్ని అలాగే దాచి ఉంచింది. అంటే 10 ఏళ్ళు కడుపులో అలా అట్టే పెట్టిందిట. పూర్వం మొగుడు వచ్చేదాకా పిల్లలు కనేవారు కాదు. అలాగ మొగుడు ఏదో యజ్ఞం చేయించడానికి వెళ్ళిపోయాడు అనుకోండి, ఏ మల్లికార్జున జ్యోతిర్లింగం దగ్గరకో, పెళ్ళాము వీడు వచ్చేదాకా డెలివరీ అవ్వకుండా ఉండగలదా మరి భూలోకంలో మామూలు మానవ స్త్రీ అయితే. కానీ ఆవిడ మహాతపశక్తివంతురాలు గనక నా భర్త తపస్సు పూర్తయి వచ్చేదాకా నేను పురుడు పోసుకొని నా కడుపులో పిల్లని ఇలాగే అట్టే పెడతానని కూర్చుంది. అనగానే పులోమ అంటున్నావు, పులోముడు అనేటటువంటి ఒక మహర్షి కూతురు కాదు కదా అన్నాడు ఈయన. అవును, ఆవిడేవిడ అమ్మ. అసలు రహస్యం చెబుతున్నాను, ఈమె అగ్నిహోత్ర పులోముడు అనే ఋషికి ఈవిడ కూతురుగా పుట్టింది. ఓ రోజు నేను ఆ పులోముడి దగ్గరికి వెళ్ళి నీ కూతుర్ని నాకు ఇమ్మంటే ఇస్తానన్నాడు ఆయన. ఆ తర్వాత నాకు చెప్పకుండా కూతుర్ని భృగువుకి ఇచ్చి పెళ్లి చేసేసాడు. నాకు ఇస్తానన్న పెళ్ళాన్ని ఇంకోటికిచ్చి పెళ్లి చేస్తే అది ధర్మం అవుతుందా అన్నాడు వాడు. ధర్మాధర్మాలు తెలియవు, నువ్వు నిజం అడిగో చెప్పానన్నాడు అగ్నిహోత్రుడు. ఏమైనా ఈ వెళ్ళి నాకు ఇచ్చి పెళ్లి చేస్తానన్నాడు వెన్నాన్న. తాంబూలాలు పుచ్చుకున్నాక తనువు తచ్చిపోండని మళ్ళీ ఇంకో పెళ్లి చేశాడు. తాంబూలాలు పుచ్చుకుంటే పెళ్ళి అయిపోయినట్టి కాబట్టి వీడు పట్టుకుపోతానన్నట్ట. ఒరే గర్భవతి, అందులో నిండు గర్భవతి, ఆవిడ పట్టుకెళ్ళడం ఏమిటంటే గర్భవతి ఏమిటి రాక్షసులకి అని అమాంతంగా అపహరించి పట్టుకుపోయాడు. దాంతో ఆవిడ బావు అని ఏడ్చింది. ఈ కడుపులో ఉన్న పిల్లవాడికి మండిపోయింది. నా తల్లి నన్ను గర్భంలో పెట్టి నానాయాత్ర పడి మోస్తూ ఉంటే ఎత్తుకుపోతావట్రా అని ఆ గర్భంలో నుంచి తొడలోకి వచ్చి ఆ తొడ చీల్చుకుని బయటకు వచ్చి పుట్టేశాడు వాడు. ఊరువు నుంచి పుట్టాడు కనుక ఔరువుడు అన్నారు ఆయన్ని. అందుకే శ్రీవత్స గోత్రంలో ఋషుల పేర్లు ఏం చెబుతారు? భార్గవ చ్యావన ఆప్నువాన జామదగ్ని ఔర్వ ఔరువుడు. ఈవిడు తల్లిని రక్షించడానికి తొడలు చీల్చుకుని బయటకు వచ్చాడు. రావడంతో హుమ్ అని కళ్ళు ఎర్ర చేశాడు. ఇంత పిల్లాడు. ఆ కళ్ళలో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి ఆ రాక్షసుడు భస్మం అయిపోయాడు. అప్పుడు అమ్మని ఆరోగ్యంగా ఉంచి ఆ తొడ చీల్చుకు పుట్టారు. మళ్ళీ తొడను యథాప్రకారంగా తయారు చేసి ఆరోగ్యంగా తయారు చేసి, అమ్మా కేవలం నిన్ను రక్షించడానికే నాన్నగారు రాకుండా ముందు బయటకు వచ్చాను, నన్ను క్షమించంటే పర్వాలేదురా, తల్లి మానరక్షణ కోసం పుట్టిన కొడుకు కనుక నీకే దోషం లేదు, మళ్ళీ మన ఆశ్రమానికి వెళ్ళిపోదామంటే అంత చిన్న కుర్రాడండి వాడు. చూస్తుండగా 8 బాలుడైపోయి వాళ్ళ అమ్మని మోసుకుని, ఏ పురుడు పోసుకున్నావండి, మరి నడవడం కష్టం కనుక మోసుకుంటూ వచ్చి ఆశ్రమంలో పెట్టి సంపూర్ణ ఆరోగ్యవంతురాలు చేసి తల్లికి సేవ చేశాడు. అప్పుడు భృగు మహర్షి అక్కడికి వచ్చాడు. వచ్చి, ఏమిటే ఈ పిల్లాడేమిటి, ఈ చాకరీ ఏమిటంటే జరిగిందంతా చెప్పి ఈ అగ్నిహోత్రుడు అన్యాయం చేశాడండి, నిజం చెప్పాడు, లేకపోతే నాకు ఈ కష్టం వచ్చేది కాదు, వీరు వచ్చాక పురుడు పోసుకునేదానండి అంది. దాంతో భృగు మహర్షి కోపం వచ్చింది. నువ్వు సర్వభక్షకుడు అయిపో అని అగ్నిని శపించాడు. అప్పటి నుంచి అగ్నిహోత్రుడు అంత పూర్వం శవాలను తగలబెట్టేవాడు కాదు, పెంట కాల్చేవాడు కాదు, వంటకే ఉపయోగపడేవాడు. సర్వభక్షకుడి వైపో అని శపించాడు భృగువు. అప్పటి నుంచి ఆయన పెంటని ఇటు వంటని ఇటు చెత్తని తగలబెట్టడం ఇటు శవాలను తగలబెట్టడం అన్ని పనులు చేయడం మొదలెట్టాడు, అన్ని తినడం మొదలెట్టాడు, సర్వభక్షకుడు అయ్యాడు. అప్పుడు ఆయన పశ్చాత్తాపంతో, అయ్యా నేను నిజం చెప్పడం నా తప్పేమిటండి, మీరు ఇలా చెప్పిస్తే నా విలువ పోతుంది, యజ్ఞానికి ఉపయోగపడే నేను శవాన్ని తగలబెట్టడానికి ఉపయోగపడితే అపవిత్రుడవుతాను కదా అంటే మళ్ళీ జాలిబడి, సర్వభక్షకుడివైనా నీకు దోషము లేకుండా పోగాక, నువ్వు ఎవరిని ముట్టుకున్నా ఏది కాల్చినా ఈ రోజు నుంచి నువ్వు సర్వపవిత్రుడివి నిత్య శుచివి అని మళ్ళీ వరమిచ్చాడు.